ఓం శాంతి. మురళీ డేట్ 23/6/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు మహా సౌభాగ్యవంతులు. ఎందుకంటే ఇప్పటి వరకు ఋషులు మునులు ఎవరూ చదవని చదువుని ఇప్పుడు భగవంతుడు మీకు చదివిస్తున్నారు. ప్రశ్న: డ్రామాలో రచింపబడిన ఏ భవిష్యత్తు గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, కాని ప్రపంచానికి తెలియదు. జవాబు: ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం నుండి వినాశన జ్వాల ప్రజ్వలితమవుతుందని, ఇప్పుడు మొత్తం పాత ప్రపంచమంతా ఇందులో స్వాహ అయిపోతుందని మీకు తెలుసు. ఈ నిశ్చితాన్ని ఎవరూ తప్పించలేరు. ఇది ఎటువంటి అశ్వమేధ అవినాశి రుద్ర యజ్ఞమంటే, ఇందులో మొత్తం సామగ్రి అంతా స్వాహ అయిపోతుంది. మళ్లీ మనం ఈ పతిత ప్రపంచంలోకి రాము. దీనిని ఈశ్వరుని రాత అని కాక డ్రామా రాత అని అంటారు. పాట: మనస్ అనే దర్పణంలో ఓ ప్రాణి నీ ముఖాన్ని చూసుకో. ఓం శాంతి. పిల్లలైన మీరు కూడా మనుష్యులే. ఈ సమయంలో మీరు బ్రాహ్మణ ధర్మానికి చెందిన మనుష్యులుగా అయ్యారు. బాబా ఆత్మలకు శిక్షణ ఇస్తారు. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని నడిపించేవాడిని అని ఆత్మకు ఇప్పుడు తన స్వధర్మం గురించి తెలిసింది. ఆత్మకు ఇది రథం. ఏ విధంగా బాబా ఈ రథంలోకొచ్చి స్వారీ అయ్యారో, అలాగే మీ ఆత్మ కూడా దేహమనే రథంపై సవారీ చేస్తుంది. ఆత్మనైన నేను శాంత స్వరూపము అన్న జ్ఞానం మాత్రం ఆత్మ మర్చిపోయింది. మూలవతనం మనం ఉండే స్థానం. ఈ శరీరము ఇక్కడ లభిస్తుంది. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. ఆత్మనైన నీవు శాంత స్వరూపానివి అని బాబా అంటారు. నీవు శాంతిలో కూర్చోవాలి అని కోరుకున్నట్లయితే స్వయాన్ని ఆత్మగా భావించి శాంతిధామ నివాసీగా భావించు. అప్పుడు కాసేపు శాంతిలో కూర్చోగలుగుతారు. మనుష్యులు శాంతినే కోరుకుంటూ ఉంటారు. మనస్సుకు శాంతి కావాలి అని ఆత్మ అంటుంది. కాని తాను ఒక ఆత్మనని మనుష్యులకు తెలియదు. ఇది మర్చిపోయారు. రాణి తన కంఠంలో హారాన్ని పెట్టుకుని బయటంతా వెతికినట్లుగా ఒక కథ కూడా ఉంది కదా. శాంతి మీ స్వధర్మము అని బాబా కూడా అర్థం చేయిస్తున్నారు. ఆత్మనైన నేను శాంత స్వరూపాన్ని అని పిల్లలు అర్థం చేసుకున్నారు. పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వచ్చారు. ఈ ఇంద్రియాల నుండి అతీతంగా అయినట్లయితే ఆత్మ శాంతిగా ఉంటుంది. ఆత్మ తన స్వధర్మమైన శాంతిలో ఎంత సమయం కావాలంటే అంత సమయం కూర్చోగలదు. ఈ శరీరంతో పని చెయ్యకూడదు అని భావించినట్లయితే శాంతిలో కూర్చోండి. ఇదే సత్యమైన శాంతి. దీని గురించి మీరు వెతకరు. మీ స్వధర్మం శాంతి. ఇక్కడ ఇప్పుడు పాత్రను అభినయిస్తున్నారు. మనం 84 జన్మల పాత్రను అభినయించామని బాబా ద్వారా తెలిసింది. ఈ 84 జన్మల చక్రం గురించి ఎవ్వరికీ తెలియదు. కేవలం పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ముందు మనం సూర్యవంశ రాజులుగా లేక ప్రజలుగా ఉండేవారిమే. ఆ తర్వాత చంద్రవంశ రాజులుగా లేక ప్రజలుగా ఉన్నాము. ఆ తర్వాత చంద్రవంశీల నుండి వైశ్యవంశీలుగా శూద్రవంశీలుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ సూర్యవంశీలుగా అవ్వాలి. పిల్లలైన మీరు సృష్టి ఆది మధ్య అంతములను తెలుసుకున్నారు. మీరు ఎంత సౌభాగ్యవంతులు. బాబా యథార్థమైన విషయాలను అర్థం చేయిస్తారు. దీని పేరే సద్గతి మార్గం. సర్వుల సద్గతి దాత ఒక్కరేనని అర్థం చేయించాలి. బాబా వచ్చి మనకిరవై జన్మల కోసం సద్గతిని ప్రాప్తింపచేస్తున్నారు అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. బయట మనుషులకు ఈ విషయాల గురించి ఏమాత్రం తెలియదు. కేవలం బ్రహ్మ కుమారి కుమారులైన మీకు మాత్రమే తెలుసు. బీకేలైన మీకు ఏం తెలుసు అని కొందరు ప్రశ్నిస్తారు. బ్రాహ్మణులేనా కాదా అని చూసేందుకు పరీక్ష తప్పకుండా కావాలి. మీరు బ్రహ్మ పిల్లలైనట్లయితే సృష్టి చక్రం గురించి తప్పకుండా మీకు తెలిసి ఉంటుంది. రచయిత అయిన తండ్రి గురించి మీకు తెలుసా? ఋషులు మునులు మొదలైన వారికి రచయిత మరియు రచనల గురించి ఏమాత్రం తెలియదు. మరి వారు నరకవాసులుగా ఉన్నట్లే కదా. మీకు కూడా రచయిత అయిన తండ్రి గురించి మరియు రచన ఆది మధ్య అంతముల గురించి ఇంతకు ముందు తెలియదు. విద్యాలయంలోకి మొట్టమొదట చదువు రానివారే వస్తారు. ఆ తర్వాత స్కూల్లో నేను చదువుకున్నాను అని చెప్తారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ చదువులో ఉన్నారు. పరంపిత పరమాత్మ మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇది బుద్ధిలో అర్థం చేసుకోవాలి. రచయిత ఒక్క శివ బాబానే. రుద్రుడు జ్ఞాన యజ్ఞాన్ని రచించాడు అని శాస్త్రాలలో కూడా ఉంది. రుద్రుడు మరియు శివ పరమాత్మలో తేడా ఏమీ లేదు. రుద్ర జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల వెలువడింది అని కూడా వ్రాశారు. కేవలం రుద్రుడైన శివుని స్థానంలో కృష్ణుడు పేరుని వ్రాశారు. గీత మాత్రం ఇదే. ఈ జ్ఞాన యజ్ఞం నుండి వినాశన జ్వాల ప్రజ్వలితమైందని అంటారు. అందులో పాత ప్రపంచం స్వాహ కానున్నది. యజ్ఞంలో ఆహుతులన్నీ వేస్తారు. అన్నింటినీ స్వాహ చేసేస్తారు. కావున ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహ అయిపోతుంది. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఈ పతిత ప్రపంచంలోకి మళ్ళీ మీరు రారు. ఈ ప్రపంచం మరలా అంతమైపోతుంది. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవన్నీ జరుగుతాయని మీకు తెలుసు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో కూర్చోవాలి. నా బుద్ధిలోనే జ్ఞానమంతా ఉంది అని శివ్ బాబా తెలియచేస్తున్నారు. బాబా సత్యము చైతన్యము జ్ఞానసాగరం. వారికి సృష్టి ఆది మధ్య అంతముల గురించి తెలుసు. మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదు అని ఋషులు మునులు అంటారు. మీకేం లభిస్తుంది అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే గొప్ప గొప్ప ఋషులు మునులు మొదలైన వారు ఏ రచయిత మరియు రచన ఆది మధ్య అంతముల గురించి మాకు తెలియదు అని చెప్పారో దాని గురించి మాకు తెలుసు అని చెప్పండి. రచయిత అయిన తండ్రి తప్ప ఇంకా ఎవరూ రచన ఆది మధ్య అంతముల రహస్యం గురించి అర్థం చేయించలేరు. రచయితనే అర్థం చేయించగలరు. తేనెటీగలకు కూడా ఒక రాణి ఉంటుంది. ఆ రాణి వెంట ఈగలన్నీ వెళ్ళిపోతాయి. రాణి అనగా తల్లితో వాటికి ఎంత సంబంధముందో చూడండి. అనంతమైన తండ్రి వచ్చినప్పుడు కూడా పిల్లలందర్నీ తన తోడుగా తీసుకువెళతారు. ఆత్మలైన మనల్ని తనతో పాటు శాంతిధామంలోకి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. మన సత్యగ పాత్ర మళ్లీ ప్రారంభమవుతుంది. ఆ పాత్రను అభినయించేందుకు మీరు దేవీ దేవతా పదవిని పొందుతున్నారు. మనుషుల నుండి దేవతా పదవిని పొందేందుకే మీరు ఇక్కడకు వస్తారు. గుణాలన్నింటినీ ఇక్కడ ధారణ చెయ్యాలి. ఈ లక్ష్మీనారాయణ వలె తయారవ్వాలి. వీరిని దివ్య దృష్టి లేకుండా ఎవరూ చూడలేరు. ఇప్పుడు మీరు సూర్యవంశీ దేవతలుగా అవుతారని మీకు తెలుసు. స్వర్గ రాజధాని ఎలా స్థాపన అవుతుందో మీ బుద్ధిలో ఉంది. సత్యగల్లో ఉండేది దేవతల రాజ్యమే. కాని ఆ దేవతల రాజ్యంలో కూడా మళ్లీ రాక్షసులను చూపించారు. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. భారతదేశం ఎంత పవిత్రంగా ఉండేది. దేవతలను సర్వగుణ సంపన్నులు అని కూడా మహిమ చేస్తారు. వారి ముందు తల వంచుతారు కూడా. మందిరాలు కూడా ఎన్నో తయారు చేయబడ్డాయి. కాని సత్యగ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఎప్పుడు ఎలా స్థాపించబడిందో ఎవ్వరికీ తెలియదు. ఇంత ఉన్నతంగా ఉన్న భారతదేశం ఇంత నీచంగా ఎలా అయ్యింది అన్నదెవ్వరికీ తెలియదు. ఈ భవిష్యత్తు రచింపబడి ఉందని అంటారు. ఇది ఎవరి భవిష్యత్తు అన్నది కూడా అర్థం చేసుకోరు. డ్రామా రాత అని భావించినట్లయితే అర్థమవుతుంది. డ్రామా రచయిత మరియు సృష్టికర్త ఎవరు? కేవలం ఈశ్వరుని రాత అని అనేస్తారు. నాటకము అని అన్నప్పుడు ఆ నాటకపు ఆది మధ్య అంతము గురించి తెలుసుకోవాలి. కేవలం పుస్తకం చదవటం ద్వారా నాటకం గురించి తెలియదు. దానిని ప్రత్యక్షంగా వెళ్లి చూడవలసి ఉంటుంది. కృష్ణ చరిత్ర అనే డ్రామా రచింపబడిందని వార్తాపత్రికలలో కూడా ముద్రింపబడింది. కాని దానిని చూసేంత వరకు దాన్ని అర్థం చేసుకోలేరు. ఎప్పుడైతే ఒక్కసారి చూస్తారో అప్పుడు ఈ డ్రామాలో ఇవన్నీ జరుగుతాయి అని భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా డ్రామాని అర్థం చేసుకున్నారు. ప్రపంచ చరిత్ర మరియు భూగోళముల ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది అని మనుషులంటారు. కాని అది ఎలా తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. సత్యత్రేత ద్వాపర కలియుగాలు, ఆ తర్వాత సంగమయుగము అని కూడా వ్రాశారు. కాని మనుషులు ప్రతి యుగం వారు వస్తారు అని భావించారు. సత్యత్రేతాయుగాల మధ్యలో కూడా సంగమముంటుంది. కాని ఆ సంగమ సమయానికి మహత్వమేమీ లేదు. అక్కడ ఏమీ జరగదు. సత్యగి సూర్యవంశీలు చంద్రవంశీలకు రాజ్యం ఎలా ఇచ్చారో మీకు తెలుసు. చంద్రవంశీలు సూర్యవంశీలపై విజయం పొందారు అని కాదు. చంద్రవంశీల రాజ్యం వచ్చినప్పుడు సూర్యవంశీల రాజు రాణి వారికి రాజ్య భాగ్యపు తిలకాన్ని దిద్ది సింహాసనంపై కూర్చోపెడతారు. రాజా రామ్, రాణి సీత అనే టైటిల్ వారికి లభిస్తుంది. మరి వారికి ఆ టైటిల్ ఎవరిచ్చారు? ఇక మీరు రాజ్యం చెయ్యండి అని సూర్యవంశీలు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ దృశ్యాన్ని పిల్లలైన మీరు సాక్షాత్కారంలో చూశారు. అంతేకాని యుద్ధము మొదలైనవేవీ జరగవు. ఎవరికైనా రాజ్యమిచ్చేటప్పుడు ఎలా ఇస్తారో అలా వారికిస్తారు. వారి కాళ్లను కడిగి వారికి రాజ్య తిలకాన్ని దిద్దారు. అక్కడ ఏ గురువు సాయి ఉండరు. ఇప్పుడు మేము దైవీ స్వరూపం కలవారిగా అవుతామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. సూర్యవంశీల రాజ్యంలో మరియు చంద్రవంశీల రాజ్యంలో ఎంత సుఖంగా ఉంటాము. బాబా మనల్ని దుఃఖాల నుండి తొలగించి సుఖంలోకి తీసుకువెళతారు. ఇంకా ఎవరూ మనల్ని అంత సుఖం కలవారిగా తయారు చెయ్యలేరు. సాధువులు తాము శాంతి ధామంలోకి వెళ్లాలని కోరుకుంటారు. నేను ఈ సాధువులు మొదలైన వారందరి ఉద్ధరణను కూడా చేస్తాను. అందరినీ శాంతి ధామంలోకి తీసుకువెళతాను అని బాబా అంటారు. సన్యాసులు ద్వాపర యుగంలోనే వస్తారు. స్వర్గంలో దేవతలమైన మనమే ఉంటాము. అక్కడ కూడా విభాగాలు వేరువేరుగా ఉంటాయి. సూర్యవంశీల శాఖ వేరు, చంద్రవంశీల శాఖ వేరు. ఆ తర్వాత ఇస్లాములు, బౌద్ధులు మరియు సన్యాసులు మొదలైన వారెవరైతే వస్తారో వారందరి శిక్షణలు వేరువేరుగా ఉన్నాయి. మనం రాజ్యం చేసేటప్పుడు ఇంకెవరూ లేరు. మూల వతనంలో కూడా ఇటువంటి మాల నెంబర్ వారీగా తయారు అయ్యి ఉంది. మొట్టమొదట మన రాజ్యం, ఆ తర్వాత ఇతర వంశాలు వస్తాయి. మీ వంశము అన్నింటికన్నా పెద్దది. ధర్మస్థాపకులు ఎవరైతే వస్తారో వారందరూ దీని నుండి వచ్చిన వారే. ఇస్లాముల వంశం రెండవది, ఆ తర్వాత మూడవది బౌద్ధుల వంశం. మనం మొదట్లో ఉన్న ముఖ్యంగా ఇవి ఉన్నాయి. చిన్న చిన్నవి లక్షల్లో ఉండి ఉండొచ్చు. ఇక్కడ ముఖ్యమైనవి నాలుగు వంశాలు. మొట్టమొదట మనం వస్తాము, ఆ తర్వాత ఇస్లాములు బౌద్ధులు వస్తారు. మనం కింద పడిపోయాం. మనమే 84 జన్మలు తీసుకొని పాత్రను అభినయించవలసి వస్తుంది. ఎవరైతే ఇప్పుడు చివర్లో ఉన్నారో వారే మళ్లీ మొదట్లో వస్తారు. దేవీ దేవతలు ఇప్పుడు పతితులుగా అయిపోయిన కారణంగా స్వయాన్ని దేవీ దేవతలుగా పిలిపించుకోలేరు. వారు దేవీ దేవతలను పూజిస్తారు కాబట్టి వారు ఆ వంశానికి చెందిన వారేనని అర్థమవుతుంది. సిక్కులు గుర్నానక్ ని నమ్ముతారు. మీరంతా వారి వంశానికి చెందినవారు. సత్తీగల్లో మీ వంశం మొట్టమొదటిది. మనకన్నా ఉన్నతమైన వంశం ఇంకా ఏదీ ఉండదు. మనం ఉన్నతోన్నతమైన వంశానికి చెందిన వారిమే. మనం అందరికన్నా ఎక్కువ సుఖాలు అనుభవిస్తాము. మళ్ళీ అటువంటి వారే నిరుపేదలుగా అయిపోతారు. అందరికన్నా ఎక్కువ దుఃఖితులుగా వారే ఉన్నారు. అప్పులు కూడా తీసుకుంటూ ఉంటారు. ఎంత సుసంపన్నులుగా ఉండేవారు ఇప్పుడెంత నిరుపేదలుగా ఉన్నారు. సర్వస్వాన్ని పోగొట్టుకున్నారు. ఈ ప్రపంచమే ఒక దుఃఖధామం. ఇప్పుడు బాబా మరలా మిమ్మల్ని సుఖధామ యజమానులుగా తయారు చేస్తున్నారు. మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. అర్ధకల్పం మీరు సుఖాన్ని అనుభవిస్తారు. మిగిలిన వారంతా శాంతిలో ఉంటారు. మాకు ముక్తి కావాలి అని వారు కోరుకుంటారు. సుఖాన్ని కాకిరెట్టతో సమానంగా భావిస్తారు. వారికి సుఖధామపు అనుభవమే లేదు. మీకు అనుభవం ఉంది. వారు మహిమలు కూడా పాడతారు కాని పతితులుగా ఉన్న కారణంగా మర్చిపోయారు. హే భారతదేశవాసులైన పిల్లలు, మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. కాని ద్వాపర యుగం నుండి పేరుని మార్చేశారు అని బాబా గుర్తు చేస్తున్నారు. దేవతా ధర్మం వారే పతితులుగా అయిపోయారు. పతిత పావన రా అని కూడా పాడుతూ ఉంటారు. మీరు ఎన్ని జన్మలు పావన ప్రపంచంలో ఉన్నారో, ఎన్ని జన్మలు పతిత ప్రపంచంలో ఉన్నారో బాబా అర్థం చేయించారు. ఇప్పుడు మరలా పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇది పాఠశాలలకు పాఠశాల వంటిది, యజ్ఞాలకు యజ్ఞాల వంటిది. మొత్తం పాత ప్రపంచమంతా దీని ద్వారా అంతం కానున్నది. దిష్టి బొమ్మను తగలబెడతారు. ఈ పండుగలన్నీ ఈ సమయానికి చెందినవే. ఆత్మ వెళ్ళిపోతుంది, మిగిలిన శరీరం అంతమైపోతుంది. ఈ జ్ఞానం సన్యాసులు మొదలైన వారెవరూ ఇవ్వలేరు. గీతలో కొంత ఉంది కాని పిండిలో ఉప్పంత మాత్రమే ఉంది. జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. నేను యజ్ఞాన్ని రచించాను, ఇందులో మీరు తనువు మనస్సు సర్వస్వాన్ని స్వాహా చేస్తారు, జీవిస్తూనే మరణిస్తారు అని శివ్ బాబా తెలియచేస్తున్నారు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు లభిస్తుంది. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, సుఖధామంలోకి వెళ్లేందుకు మీ స్వభావాన్ని దివ్యంగా చేసుకోవాలి. డ్రామా ఆది మధ్య అంత రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకొని హర్షితంగా ఉండాలి. అందరికీ ఈ రహస్యాన్ని అర్థం చేయించాలి. రెండో పాయింట్, స్వరాజ్యాన్ని తీసుకునేందుకు ఈ అనంతమైన యజ్ఞంలో జీవిస్తూనే మీ తనువు మనస్సు ధనములను స్వాహా చేసుకోవాలి. మొత్తమంతటినీ కొత్త ప్రపంచానికి బదిలీ చేసుకోవాలి. వరదానం తమ మస్తకం ద్వారా మూడవ నేత్రపు సాక్షాత్కారాన్ని చేయించే సత్యమైన యోగి భవ. స్మృతి చిహ్నాలలో యోగి మస్తకంపై మూడవ నేత్రాన్ని చూపిస్తారు. సత్యమైన యోగి పిల్లలకు మీరు కూడా మీ మస్తకం ద్వారా మూడవ నేత్రాన్ని సాక్షాత్కరింప చేసుకునేందుకు సదా బుద్ధి ద్వారా ఒక్క బాబా సాంగత్యంలో ఉండండి. ఒక్క బాబా, రెండవది మనం, మూడవ వారెవరు ఉండకూడదు. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఏర్పడుతుందో అప్పుడు మూడవ నేత్రపు సాక్షాత్కారం జరుగుతుంది. బుద్ధిలోకి మూడవ వారెవరైనా వచ్చినట్లయితే మూడవ నేత్రం మూసుకుపోతుంది. కావున ఎల్లప్పుడూ మూడవ నేత్రం తెరవబడి ఉండాలి. దీనికోసం మూడవ వారెవరు ఉండకూడదు అన్నది గుర్తుంచుకోవాలి. స్లోగన్ ప్రశ్న చిత్తులుగా అవ్వటం అనగా వ్యాకులత చెందటం మరియు వ్యాకుల పరచటం. కావున ప్రసన్న చిత్తులుగా అవ్వండే కాని ప్రశ్న చిత్తులుగా కాదు. అవ్యక్త ప్రేరణ పాయింట్, సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి, సహనశీలులుగా అవ్వండి. ఎవరు ఎటువంటి కర్మలు చేస్తే అలాగే వారి పేరు కూడా వస్తుంది. కర్మ శ్రేష్టంగా ఉన్నట్లయితే పేరు కూడా శ్రేష్టమణి అని వస్తుంది. శ్రేష్టమణిగా అయ్యేందుకు మనస్సు వాణి కర్మలలో సరళత మరియు సహనశీలత గుణాలు తప్పనిసరి. ఒకవేళ సరళత ఉండి సహనశీలత లేనట్లయితే శ్రేష్ఠులు కారు. కనుక సరళత మరియు సహనశీలత రెండూ తోడుగా ఉండాలి. ఓం శాంతి.